22 సహవాసాలు కట్టుబడ్డాయి, టీచర్స్ మధ్య కూడా 18 సహవాసాలు కట్టుబడ్డాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఒక ప్రార్థన బృందం ప్రారంభం కావడం మాత్రమే కాకుండా జిల్లాల వారీగా ప్రార్థన బృందాలు కట్టుకుంటా ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రభు చేస్తున్న గొప్ప కార్యం సబ్ డివిజన్ లెవెల్లో కూడా సహవాసాన్ని కట్టడానికి పల్నాడు వాళ్ళు రేపలలో సబ్ డివిజన్ లెవెల్లో కూడా మెడికల్ సహవాసాన్ని కట్టడానికి వాళ్ళు సిద్ధపడి ముందుకు వచ్చారు. ప్రభునంతైనా స్తుతించాలి. మన మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు, అందరి ఉద్యోగస్తుల రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి ముందు వాక్య సందేశంలోకి వెళ్దాం. దేవుని వాక్యం వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. దేవుని వాక్యం వద్దకు వద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మనం చదివిన వాక్య భాగం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన మాట, మనం దేవునికి వారసులం. పిల్లలు మాత్రమే కాదు, కుమారులు మాత్రమే కాదు, వారసులు అన్న మాట మీద మనం నిజంగా ప్రభుని స్తుతించాలి. అక్కడ లాస్ట్ వీక్ దీని మీద స్టడీ ప్రారంభించాం. దాంట్లో నుంచి కొన్ని తలంపులు నేను పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. ఇది వెస్ట్ గోడార మెడికల్ సహవాస ప్రతిష్టారాధనలో కూడా మనం ఈ తలంపులు ధ్యానం చేశాం. మనం పుట్టుకతో దేవుని పిల్లలము అని అనుకున్న తర్వాత ప్రవృత్తిని బట్టి, పాపాన్ని ప్రేమించడాన్ని బట్టి యోహాను 8:44 వచ్చిన ప్రకారంగా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు వాణి దురాశలు నెరవేర్చుచున్నారు అని మన తండ్రి సాతానగా బైబిల్ చూపిస్తోంది. మరలా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, పాపక్షమాపణ పొందుకోవడాన్ని బట్టి, దైవాత్మ మనల్ని ఒప్పించడాన్ని బట్టి, అంగీకరించడాన్ని బట్టి, దేవుని వద్దకు తీసుకురావడాన్ని బట్టి అడాప్టెడ్ సన్స్ అయ్యాం. మనం దత్తపుత్రులు అయ్యాము కాబట్టి రక్షించి పొందిన మనం మన రక్షణ ఎట్లా చూడాలి అంటే, మనం దేవునికి వారసులమయ్యాము. వారసత్వం వెనకాల వచ్చే ఆశీర్వాదాలు ఎన్నుంటాయో నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన భాగ్యం ఎంత గొప్పదో, ఈ భక్తి సాధన ఎంత ప్రయోజనకరమైందో, లోకంలో లేని గొప్ప మేలులు రక్షణ పొందిన విశ్వాసి ఎలా సంపాదించుకుంటాడో, మనకొచ్చే వారసత్వం, కుమారత్వం, మనం పొందబోయే మహిమ, వాటి గురించి నాకు కొంత అవగాహన కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ఈ ప్యాసేజ్లోంచి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట, లాస్ట్ వీక్ స్టడీ చేసాం, ఒకటి సాక్షాత్తు దేవుణ్ణి సంపాదించుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. 15వ వచనంలో దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మను కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దైవాత్మను మనం పొందుకునే భాగ్యం, అవకాశం మనకు వచ్చింది. ఆ దేవుని వారసులు అవటం వల్ల మనకు వచ్చే హక్కులు ఏంటి, దేవుని వారసత్వంలో మనకున్న ఆశీర్వాదాలు ఏమిటి అన్న మాట దగ్గర పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. మనం దైవాత్మను పొందుకుంటాము. ఆయన ఆదికాండ 1వ అధ్యాయంలో సృష్టికర్తగా కనబడతా ఉన్నాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుని మృతుల్లో నుంచి లేవనెత్తిన వాడిగా కనబడుతున్నాడు. సువార్తల ప్రారంభంలో మత్తయి లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభుని కన్య మరియ గర్భంలో నిర్మించిన వాడిగా కనబడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు త్రిత్వంలో ఉన్న అమూఢ వ్యక్తి, దైవాత్మ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకుంటాము. అదంత గొప్ప భాగ్యము. ఆత్మవరాలు, ఆత్మఫలము, పరిశుద్ధాత్మ దేవుని శక్తి సామర్థ్యాలు మనకు అర్థమైతే లోకంలో ఏది కూడా సాటిదానంత గొప్ప ధన్యత ఆత్మను పొందుకోవటం. దేవుని పిల్లలకు దేవుడు తన ఆత్మను వాగ్దానం చేశాడు. ఆల్రెడీ మన అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము వాక్యపట్నంలో చదివాం కదా, ఆయన వాగ్దానం చేసిన ఆత్మను ఆయన పెంతుకొస్తున్న మందు ఆ బలహీనులైన శిష్యుల మీదకి పంపించినప్పుడు బలహీనుడు బలవంతులయ్యారు, తిరుగువారు ధైర్యవంతులయ్యారు, స్వార్థపరులు త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించారు, దేవుణ్ణి అలా ప్రేమించారు, లోకాన్ని అలా ప్రేమించారు, సాక్షులుగా నిలబడ్డారు, హతసాక్షులయ్యారు. కారణం దైవాత్మను వారు పొందుకున్నారు. దేవుని పిల్లలకి దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల లేఖనాల్లో ఆశీర్వాదంగా మనం చూస్తా ఉన్నాం. అది మనకు వచ్చిన మొదటి ఆశీర్వాదం, వారసులకు వచ్చిన మొదటి ఆశీర్వాదంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. రెండో మాట, దేవుని పిల్లలు ఏమి సంపాదించుకుంటారంటే దేవుని పేరును సంపాదించుకుంటారు. దేవుని పేరును సంపాదించుకుంటారు. లోకంలో పిల్లలకి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు అమ్మ నాన్న పేరు పెడతారు, ఇంటి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పేరు పెడతారు. ఇంటి పేరు ఏం చెప్తుందంటే మన జీనియాలజీ చెప్తుంది. మన పేరు ఎవరు పెట్టారంటే మా అమ్మ ఎలా ఇష్టపడిందో, మా నాన్న ఎలా ఇష్టపడ్డాడో ఆ పేరు పెట్టుకున్నారు. చాలాసార్లు పేర్లు వాళ్ళ పేర్లు కలిసేటట్టుగా కూడా పెట్టుకుంటారు. బైబిల్ గ్రంథం అలాంటి మాటలే మాట్లాడుతుంది, దేవుని పిల్లలు దేవుని పేరును సంపాదించుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుతున్నదో, ఒక్క తండ్రి, మనందరికి ఒక్క తండ్రి, పరలోకమందును భూమి ఎందున్న ప్రతి కుటుంబం ఆ తండ్రిని బట్టే కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. కాబట్టి మనం దేవుని వారసులం, దేవుని వారసులం. ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే ఆ శిష్యులకు పెట్టబడ్డ పేరు, అపొస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వచనం. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది యేసుక్రీస్తు ప్రభు పేరును ధరించుకున్నాం. ఎవరు మనం అంటే క్రైస్తవులు, అంటే ఆయనకు చెందిన వారు. ఆయన స్వరక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు. కొత్త పేరు ఇస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో, కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా మన దేవుడి దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదాల్లో ఒకటి సాక్షాత్తు దైవాత్మ నింపుదల మనకు వాగ్దానంగా ఇవ్వబడింది. రెండు, సాక్షాత్తు ఆయన పేరు, ఆయన నామం ఎంత మహిమ కలిగిన నామము. దేవుడు తన పేరుని ఎంత గొప్ప చేశాడో, ఆయన నామం ఎంత స్తుతినందగినదో. ఆయన పిల్లలకు ఆయన పేరు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వచనం. నాలుగవ అధ్యాయం పదహారవచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు, మనం క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నాం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలను. ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన కుమారుని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరుతో నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం కాదు, దేవుని మహిమపరచాలి. నీ పేరు నాకు ఇచ్చావు, నీ పేరుతో నన్ను పిలుచుకున్నావు, నాకు కొత్త పేరు ఇచ్చావు, దాన్ని బట్టి మనంతైనా ప్రభుని స్తుతించాలి. ఆయన తండ్రి, ఆయనకి మనం పిల్లలమయ్యాం, వారసులమయ్యాం, దత్తపుత్రులమయ్యాం. ఆయన క్రితంలో రెండో వ్యక్తి అయినా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరుతో పిలవడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవులుగా ఆ పేరు ధరించుకునే భాగ్యం మనకు వచ్చింది. అది ఆశీర్వాదముగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆయన పిల్లలకి ఆయన ఇచ్చే మూడో ఆశీర్వాదం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే మరొక మాట మనం చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన పిల్లలకి ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది కారణం 1వ అధ్యాయంలో దేవుడు మన పొలుకు చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు. అలాగే చేశాడు. ఆ రూపాన్ని పోగొట్టుకున్నాం, ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాం, ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాం. అవన్నీ కూడా మన అవిధేయతను బట్టి పోగొట్టుకున్నాం. మరలా విమోచన ప్రణాళికలో భాగంగా ఆయన యందు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. రూపము అంటే ముక్కు, ముఖం, కాళ్ళు, చేతుడు అని కాదు, కానీ అథారిటీ. ఆది కాండంలో ఆ మాట మనం చూస్తాం. పేరు స్వరూపమే కాదు, ఏలండి అన్నాడు. మీరు భూమి అంతటిని నింపండి, లోబర్చుకోండి, ఫలించండి అన్నాడు. అథారిటీ. ఇక్కడ రాయబడ్డ మాట 8వ అధ్యాయము 29వ వచనంలో స్వారూప్యం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. ఆయన తోడి వారసులము, క్రీస్తు తోడి వారసులము, క్రీస్తుతో మహిమను పాలు పంచుకోబోతా ఉన్నాం, షేర్ చేసుకోబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో నేను జయించినట్లుగా జయించువాణ్ణి నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చుననిస్తాను అన్నాడు. నాతో కూడా సింహాసనమందు కూర్చుననిస్తాను అన్నాడు. స్వారూప్యాన్ని, ఆయన పోలికను, ఆయన ఇమేజ్ను దేవుని పిల్లలు పొందుకుంటున్నారు అని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే, దైవాత్మ మనకి ఇస్తున్న మన విషయంలో చేస్తున్న కార్యం ఇక్కడ రాయబడింది. మనమందరం ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపు చేయొచ్చు. మన నుంచి ప్రభు మహిమ అర్థం వలె ప్రతిఫలించదు, రిఫ్లెక్ట్ అవ్వాలి. మన నుంచి మహిమ బయటకు వెళ్ళాలి. ఆ మహిమను అర్థం వలె ప్రతిఫలింపు చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మట్టి రూపంలోంచి మహిమ రూపంలోకి, ప్రభు యొక్క రూపంలోకి, ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపచేసేవారిగా మహిమ నుండి అధిక మహిమలోకి ఆయన రూపాంతరం చెందిస్తున్నాడు, ఆయన రూపాంతరం చెందిస్తున్నాడు అని రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఆయన వేదనతో చేస్తున్న ప్రార్థన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నాలుగవ అధ్యాయము 15వ వచనంలో ఆయన సంఘం పట్ల కలిగి ఉన్న భారంతో ఇలా అన్నాడు. గల్తీ పత్రిక 4:19లో నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. సంఘం, సంఘ బిడ్డల్లో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అని గురిగా పౌలు ప్రార్థన చేస్తున్నాడు, పౌలు పనిచేస్తా ఉన్నాడు. దేవుని వారసులు, దేవుని పిల్లలు, దేవుని దత్తపుత్రులు అన్న మాట దగ్గర మనం దేవుని ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న ఆ యేసుక్రీస్తు ప్రభు కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు, సమస్తమును ఆయన ద్వారా తండ్రి సమాధానపరుచుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలోకి దేవుని పిల్లలు మార్చబడుతున్నారు. అది దైవాత్మ ఆ కార్యాన్ని చేస్తున్నాడు. దేవుని వాక్యము మనల్ని ఆ రూపంలోకి తీసుకురావడానికి దేవుడు వాక్యాన్నిచ్చాడు, సంఘాన్నిచ్చాడు, పరిశుద్ధ లేఖనాలనిచ్చి, పరిశుద్ధ సంఘ సహవాసాన్నిచ్చి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్నిచ్చి దేవుడు మనల్ని పరలోక సంబంధులుగా, రాజ్య సంబంధులుగా, ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా ఆ పోలికలోకి ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది మనకు ఇవ్వబడే గొప్ప భాగ్యం. మనం ఆయన వంటి వారం కాబోతున్నాం. మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతా ఉన్నాం. మహిమ నుంచి అధిక మహిమకు మార్చబడుతున్నాం. దైవాత్మ మనల్ని యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి తీసుకొస్తున్నాడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక 3:2 చదివితే, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధతను ప్రేమిస్తారు, పరిశుద్ధులుగా మారుతారు, పాపాన్ని అసహించుకుంటారు. ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన పిల్లలు కూడా ప్రేమాస్వరూపులుగా మార్చబడతారు. ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన తండ్రిని ప్రేమించిన విధానం, ఆయన పాపిని ప్రేమించిన విధానం, అవన్నీ కూడా ఆయన పిల్లలలో, మనలో ఆయన ఆ పోలికను, ఆ రూపాన్ని తీసుకొస్తున్నాడు. మనల్ని పరసంబంధులుగా, రాజ్య సంబంధులుగా దేవుని రూపంలోకి మార్చడానికి ఆయనే కార్యం చేస్తున్నాడు. ఆయన ఆత్మనిస్తున్నాడు ఆయన బిడ్డలకు, ఆయన పేరునిస్తున్నాడు ఆయన బిడ్డలకు, ఆయన బిడ్డలకు ఆయన పోలికను కూడా ఇస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన పోలికను కూడా మనకిస్తున్నాడు. 4వ మాట, దేవుడు తన పిల్లలకి ఇస్తున్న ఆశ్చర్యకరమైన వాగ్దానాలు. 4వ మాట, రోమిలకు రాసిన పత్రిక 8:19 రోమిలకు రాసిన పత్రిక. మన ప్రాముఖ్యంగా ఈ ప్యాసేజ్ అంతటిని, ఈ అంశం అంతటిని రోమాపత్రిక 8వ అధ్యాయంలో నుంచే మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి నేను మాటి మాటికి రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని తీసుకెళ్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే దేవుని పిల్లలకి దేవుడిచ్చే హక్కులేంటి, భాగ్యాలేంటి, ఆశీర్వాదాలేంటి, అవి భూ సంబంధమైన వాటి కంటే గొప్పవి, అవి పర సంబంధమైనవి, అవి ఆత్మ సంబంధమైనవి, అవి నిత్యమైనవి, అవి శాశ్వతమైనవి అని మనం తప్పకుండా చూడగలుగుతాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగనగా, సృష్టి నాశనానికి లోనైన దాశ్రములోంచి విడిపింపబడి, అంటే ఏం చేద్దాం, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ కలదై దేవుని పిల్లలకి దేవుడు మహిమ గల స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. దాన్ని 23వ వచనంలో విమోచన అన్నాడు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది రాయబడ్డ మాట, స్వాతంత్రము విమోచన. స్వాతంత్రము విమోచన, బ్రిటిష్ వారి చేతిలో నుంచి భారతదేశానికి స్వాతంత్రాన్ని, పరాయి పాలనలో నుంచి స్వపరిపాలన, స్వరాజ్యం అన్న మాటలు ఎలాగ వినబడ్డాయో అలాంటి పరిభాష అంతకంటే గొప్ప స్వాతంత్రం. ఏ విధమైన పాపం అక్కడ ఉండదు. మనం పొందబోయే మహిమ రాజ్యంలో పాపం ఉండదు. పాపానికి జనకుడైన సాతాను ఉండదు. శ్రమ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఈర్ష, అసూయ అవేవి మనకుండవు. ఈర్ష, అసూయ అవేవి మనకుండవు. సమస్తము నూతన పరచబడుతున్నాయి. ప్రకటన గ్రంథ 21వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో కొత్త ఆకాశం, కొత్త భూమి, మహిమగల రాజ్యం, అక్కడ మరణం ఉండదు అని ఆశీర్వాదకరమైన మాటలు రాయబడ్డ దేవుని పిల్లలకు దేవుడు విడుదలిస్తున్నాడు, స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు, మహిమ రాజ్య ప్రవేశాన్ని వాగ్దానంగా ఇస్తున్నాడు అని లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని పిల్లలు స్వాతంత్రాన్ని, విడుదలను పొందుకుంటారు. ఈ భూమి మీద ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏవైతే మనకి ఈవెన్ కొన్నిసార్లు మన ఆకారం, మన శరీరంలో ఉన్న ముళ్ళు. రీసెంట్ గా గంటల ప్రకాష్ గారు, మంచి దైవజనుడు, నిద్రించాడు. సుమారు 30 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తర్వాత తెలిసింది. అవును, మట్టి దేహంలో ఉన్నాం, బలహీన దేహంలో ఉన్నాం, అనారోగ్యం, ఎన్నో సమస్యలున్నాయి, దిగమిగుతుంటూ బయట కనబడుతూ ఉన్నాం. మనకు ఇవ్వబడ్డ వాగ్దానం వీటన్నిటి నుంచి విడుదల, మన దేహం యొక్క విమోచన. 23వ వచనంలో దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన అని రాయబడింది. మనం విమోచన పొందబోతున్నాము, మనం అన్నిటి నుంచి విడుదల పొందబోతున్నాం. ఒకవేళ బాగా డబ్బులుండి బట్టతలు వస్తే ఏం చేయగలుగుతాం? అడ్జస్ట్ అయిపోవడం తప్ప ఏమీ చేయలేం. ఎన్నో ఎన్నో చిన్న చిన్న విషయాలను కూడా మనం మార్చుకోలేకపోతా ఉన్న పరిస్థితిలో కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం మహిమా శరీరం కొరకు ఎంత అద్భుతమైన విమోచన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆ గ్లోరియస్ బాడీస్ ను మనం ఎలా పొందుకుంటామో అద్భుతమైన మాటలు మన వేలు కొరకు ఆయన రాయించాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, 42, 43 వచనాలు, మృతుల పునరుద్ధానం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఈ శరీరం లాంటి శరీరం కాదు, ఈ జీవితం లాంటి జీవితం కాదు, ఇక్కడున్న పరిస్థితి లాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోవటం లేదు. మనం పొందబోయే స్వాతంత్రం చాలా గొప్పది. మనం పొందబోయే మహిమ చాలా గొప్పది. కృత ఆకాశం, కృత భూమి, వాటి యొక్క నీతి నివసిస్తుంది. దేవుడుండే పట్టణం, ఆ పట్టణంలో నువ్వు నేను ఉంటాం, ఆయన గుడారంలో మనం ఉంటాం, సదాకాలం ఆయనతో మనం ఉంటామని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలు ఆయన ఆత్మను పొందుకుంటున్నారు, ఆయన పేరును పొందుకుంటున్నారు, ఆయన పోలుకును పొందుకుంటున్నారు, ఆయన ఇచ్చే విడుదల పొందుకుంటారు, ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన భూమి మహిమను పొందుకుంటారు. ఈ మాటలన్నీ కూడా మనల్ని చాలా పురుకొల్పే మాటలు, అయితే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనం ఆయన తర్ఫీదు కూడా పొందుకుంటాము. దేవుని పిల్లలు దేవుడిచ్చే తర్ఫీదు, దేవుడిచ్చే శిక్షణ, దేవుడిచ్చే అభ్యాసాన్ని తప్పకుండా పొందుకోవాలి. ఇది నేను నిగమనాన్ని తీసుకురావడానికి తాపత్రయపడతా ఉన్నా. చదువుదాం హెబ్రి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, హెబ్రి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, 5, 6 వచనాన్ని మనం చదివితే, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయనను గద్దించినప్పుడు విసుగకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి తిరిగి గద్దిస్తాడు అన్నమాట. ఆయన శిక్షణ ఇస్తాడు అన్నమాట, ఆయన శిక్షిస్తాడు గద్దిస్తాడు అన్న మాటలు అక్కడ చదువుతా ఉన్నాం. నిజంగా దేవుడు, దేవుని పిల్లలు రక్షణ పొందారు కాబట్టి మీకేం పని లేదు, మీరు ఖాళీగా కూర్చోవచ్చు, సరాసరి మీరు ఎప్పుడు చనిపోయినా పరలోకం వచ్చేస్తారు, భూమి మీద మీకు అన్ని నేను తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాను, మీరు కూర్చొని తినడమే, మీకేమి బాధ్యత లేదు, మీకే భారం లేదు, మీకే తర్పీదు లేదు, మీకే శిక్షణ లేదు, కష్టం లేదు అని చెప్పట్లా. ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడ్డానికి, మహిమ గల రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆయన పేరు పెట్టుకున్న మనం ఆ పేరుకు తగ్గట్టుగా జీవించడానికి, ఏవేవి ఆశీర్వాదకరమైన మాటలు, ఆయన ఆత్మను మనకిచ్చాడు, ఆ ఆత్మ మనల్ని ఆ స్వరూపంలోకి నడిపించడానికి, చేయి పట్టుకుని నడిపించడానికి, అన్నిటికీ చాలా కీలకమైన మాట విధేయత, లోబడటం, నేర్చుకోవటం, చెప్పిన మాట వినటం. అందుకే దీని ఏమంటామంటే, రక్షణ పొందాం, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, చాలా ఆశ్చర్యకరమైన రక్షణ మనం పొందాం, ఉచితంగా పొందాం, ఉచితంగా పొందాం. ఈ రక్షణ యొక్క ఫలితం మనం మహిమ రాజ్యంలో వెళ్ళటం, దేవుణ్ణి కలుసుకోబోవటం, దేవునితో సదాకాలం ఉండటం. రక్షణ ఉచితం, రక్షణ వల్ల కలిగే బహుమానం చాలా గొప్పది, కానీ ఆ రక్షణ వల్ల కలిగే బహుమానం మనం సంపాదించుకోవడానికి, ఈ హక్కులన్నింటినీ మనం టాంజిబుల్ గా మనం చూడడానికి దేవుడు మన నుంచి కోరుతుంది ఏంటంటే, అభ్యాసం కలిగి ఉండాలి, శిక్షణ పొందాలి, ఆయన గద్దింపులు మనం లోబడాలి, ఆయన హెచ్చరికలు, ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి, ప్రభు తాను ప్రేమించు ప్రతి కుమారుని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు. ఒకవేళ నాకు అది వద్దు అంటే దాని కఠినమైన మాట మాట్లాడాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం కూడా, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచిచున్నాడు, తండ్రి శిక్షం పని కుమారుడెవడు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తే దేవుడు పరలోకానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, మహిమకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఆయన ఎలాంటోడు ఆరోపలోకి మనల్ని మార్చడానికి ఆయన తరిపిదిస్తాడు, అది కొంత అభ్యాసం చేయాలి. చాలాసార్లు క్రైస్తవులు ఎట్లాగా చూస్తున్నారంటే, బాప్తీసం తీసుకోవడంతో మా పని అయిపోయింది, రక్షణ పొందాము, రక్షణ పొందాము నోటు తొక్కుకున్నాం, అక్కడితో మా పని అయిపోయింది, మేము సరాసరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అనుకుంటున్నారు. కానీ దానికి ముందు జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఆయన స్వారూప్యం మన యందు ఏర్పడాలి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగుంటాడో అలాగే మనం ఉండాలి, ఆయన రూపంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు మనం ఇష్టపడాలి. నా పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉంటే ఏం చేస్తాడు? హైదరాబాద్ కోకటిపల్లిలో చిన్న పాప సహస్ర మటర్ కొరకు ఎక్కువగా టీవీలో అన్నిట్లో స్క్రోల్ అవుతా ఉంది. ఎవరు చంపారు? 10 సంవత్సరాల కుర్రోడు చంపాడు. 10 సంవత్సరాల కుర్రోడు ఎందుకు చంపాడు? దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేస్తున్నట్లు చూసిందని చంపాడు. ఆ వార్త వింటా ఉంటే గుండెలు తరిక్కుపోతా ఉన్నాయి. వాడి వయసు ఎంత, ఆ పిల్ల వయసు ఎంత, దొంగతనం ఏంటి, మర్డర్ ఏంటి, మర్డర్ ఏంటి? ఏమీ ట్రైనింగ్ ఇవ్వకుండా వదిలేస్తే అట్లాగే తయారవుతారు, అచ్చోసనాంబోతుల్లాగా, బుద్ధి జ్ఞానం లేకుండా. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మనకి మన పిల్లల్ని బాగు చేయడానికి సరిపోతుంది అని మనం అనుకుంటున్నాము, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ బుద్ధి జ్ఞానం, ఆ బుద్ధి నేర్పించదు, కేవలం జ్ఞానం మాత్రమే. అది పుస్తకాల జ్ఞానం మాత్రమే, అది మార్క్స్ మాత్రమే, మార్కులతో మాత్రమే ఆ జ్ఞానాన్ని కొలుస్తారు. విలువలు, ప్రేమ, క్షమాపణ, భీతి, దైవ భయం అదే ఉండో, అదే ఉండో. పిల్లరా, ధర్మశాస్త్రం లేని ఎడల మనుషులు కట్టు లేక తిరుగుదురు. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చింది దానికోసమే, ఆజ్ఞలు ఇచ్చింది దానికోసమే. ఎందుకు కేవలం ఆ 10 ఆజ్ఞలు మనం తీసుకున్న, 10 కమాండ్మెంట్స్ మనం పరిగణలో తీసుకున్నా, నేను ఎందుకు వ్యభిచారం చేయకూడదు, నేనెందుకు దొంగతనం చేయకూడదు, నేనెందుకు నరహత్య చేయకూడదు, నేనెందుకు పొరుగు వాడిని ఆశించకూడదు అంటే, దేవుడు ఆయనున్న రాజ్యంలో ఈ స్వార్థం ఉండదు, ఈ పాపం ఉండదు, ఈ మోసం ఉండదు, ఈ చీకటి ఉండదు. ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రం ఆయనలో లేదు. ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని ఆయన చూడలేడు, సహించలేడు. 1% కూడా పాపం ఆయనలో మనం చూడలేము. ఈ వాగ్దానాలు, ఈ దేవుని పిల్లలు, దేవుని వారసులు, దత్తపుత్రులు, క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డవారు అందరం మహిమలోకి వెళ్దాం, స్వాతంత్రంలోకి వెళ్దాం, కొత్త ఆకాశంలోకి వెళ్దాం, కొత్త భూమిలోకి వెళ్దాం, పరలోకంలోకి వెళ్దాం, దేవుడు గుర్రాలలోకి వెళ్దాం. ఎలాగెళ్దాం? ఇలాగేనా? ఇలాగేనా? ఏమీ మార్చుకోకుండా, ఏమీ నేర్చుకోకుండా. సాక్షాత్తు బైబిల్ అయితే క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఆయన ఎలా ఉంటాడో అలాగే మనం ఉండాలి. ఆయనకు ప్రతిబింబాలుగా మనం ఉండాలి, ఆయనకు ప్రతిరూపాలుగా మనం ఉండాలి. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పాలి, ఆయన పేరును స్తుతించాలి. మత్తయి సువార్త 5:13 అన్నాడు, జనులు మిమ్మల్ని చూసి, మీ సత్క్రియలను చూసి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లుగా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అన్నాడు. మనల్ని చూస్తే ఆయన పిల్లలు, రాజ్య సంబంధులు, నీతిమంతులు, పరిశుద్ధులు, బైబిల్ పెట్టిన పేరు. లోకం అవి చూడాలి మన దగ్గర. ఎట్లా చూస్తారు? ఎప్పుడు చూస్తారు? తండ్రి తాను ప్రేమించి ప్రతి కుమారుని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు. ఒకవేళ నాకు ట్రైనింగ్ వద్దు, నేను ఈ ఆజ్ఞలు పాటించను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అంటే బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. అదే మాట హెబ్రీ పత్రిక 8:8 కుమారులైన వారందరూ శిక్షణలో పాలు పొందుదురు. శిక్ష అంటే మన పనిష్మెంట్ గా అనుకుంటాం, పనిష్మెంట్ కాదు ఇది, తర్ఫీదు. కుమారులైన వారందరూ శిక్షణలో పాలు పొందుచున్నారు. నాకు ట్రైనింగ్ వద్దండి, నాకు తర్ఫీద్ వద్దండి, నాకు గ్రంథం వద్దండి, నాకు సంఘం వద్దండి, నాకు రోజు ఇలాగ కూర్చొని బోధ వినటం, బాధపడటం, మార్చుకోవడం, నేర్చుకోవడం, దిద్దుకోవడం, ఇవన్నీ నాకు కష్టం అండి అని ఒకవేళ మనం అంటే, వాక్యం అంటుంది, మీరు శిక్షణ పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు, ఆయన సంతానం కారు, ఆయన పిల్లలు కారు, ఆయన వారసులు కారు, ఆయన రాజ్యానికి హక్కుదారులు కారు, ఆ మహిమలోకి వెళ్ళడానికి అర్హులు కారు అని మాట్లాడుతున్నాడు ఆయన. అర్హులు కారు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 14 అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, ఎవడును ప్రభువును చూడడు. ప్రభునందు ప్రియులారా, ఆది సంఘం కట్టబడ్డప్పుడు నేను ఈ మాట మీ గమనాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. నేను రక్షణ పొందిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మరో జీవితం ఉంది, మరో జీవితం ఉంది. అప్పటి వరకు నాకు అది అర్థం కాక, అమ్మో జీవితం అయిపోతుంది, జీవితం అయిపోయేలోపు అన్ని కోరికలు తీర్చేసుకోవాలి అన్నంత ఆశ. ఆ తర్వాత బలు వెలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ జీవితంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. తలవాల్చుకోవడానికి స్థలం లేదు, ఆయన దగ్గర చిల్లిగవ్వ లేదు, శక్తులు లేదు, ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా ఆయన దేనికోసం జీవించాడు అంటే, హెబ్రీ పత్రిక 12:2 మాట్లాడుతూ ఉంది, ఆయన ఎదుట ఉంచబడ్డ ఆనందం కొరకు. యోహాన్ సువార్త 17వ అధ్యాయం మాట్లాడతాడు, తండ్రి నీ యొద్ద ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమలోకి ఇప్పుడు నన్ను చేర్చుకో. మహిమ అక్కడుంది, అక్షయత అక్కడుంది, జీవం అక్కడుంది, నిత్య జీవం అక్కడుంది, దేవుడు తండ్రి అక్కడున్నాడు, పితరులు పరిశుద్ధులు అక్కడికే వెళ్ళబోతా ఉన్నారు, మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. మరి ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. పోలీస్ అకాడమీలో ఎలాగైతే ట్రైనింగ్ అవుతారో అట్లాగే ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. ట్రైనింగ్ లో నువ్వు చెప్పినట్టుగా నడవదు, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నీలో ఎంత చక్కటి ఆకారం, ఎంత చక్కటి డిసిప్లిన్, ఎంత చక్కగా నువ్వు ఫిట్ అవుతావో, పోస్టింగ్ ఫిట్ అవుతావు. కాబట్టి ఒళ్ళు ఇచ్చేయాలి, టైం ఇచ్చేయాలి, ఎలా చెప్తే అలా చేయాలి. ఆల్ ద టైం సే ఎస్ బాస్. అది తప్ప ఇంకొక మాట ఉండకూడదు, అది తప్ప వేరొక మాట ఉండకూడదు. కాబట్టి హెబ్రీ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుందంటే, దేవుని పిల్లలు, దేవుని వారసులు, దత్తపుత్రులు అందరూ ఆయన శిక్షణ గుండా తీసుకువెళ్తాడు, ఇస్రాయేల్ చరిత్ర మనకి ముంగుర్తిగా ఉంటుంది. ఐగుప్తులో ఉన్నారు 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకు గ్రహింపు వచ్చింది, అయ్యా మేము చచ్చిపోతున్నాం, మామూలు విడిపించు. ఏడ్చారట, వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడట, వాళ్ళ మరల ఆకాశానికి అంటుకున్నాయట. దేవుడు అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాంని జ్ఞాపకం చేసుకుని అబ్రహాం సంతానాన్ని ఇస్రాయేల్ విడిపించడానికి మోషేని పంపించాడు. అద్భుత కార్యాలు, వీర కార్యాలు, శూర కార్యాలు జరిగించాడు. వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. అమ్మయ్యా దాటేశాం, దాటలా, ఎర్ర సముద్రం దాటారు. పాలుతీని ప్రవహించే దేశానికి వెళ్ళాలిగా, మధ్యలో అరణ్యం ఉంది. అరణ్యంలో ఏం చేయాలి, పాఠాలు నేర్చుకోవాలి. డైరెక్ట్ గా వెళ్ళిపోతే 4 రోజులు వెళ్ళిపోతారు, 4 రోజులు వెళ్ళిపోతే ట్రైనింగ్ అవ్వదు. 40 సంవత్సరాలు నడవాలనుకున్నాడు ఆయన, చుట్టూ తిప్పి తీసుకెళ్లాడు. 40 సంవత్సరాల్లో మొదట్లో బానే ఉంది, మొదట్లో దేవుడి మీద మన్నా ఇస్తే మన్నా తిన్నారు, ఏమిస్తే తిన్నారు. కానీ సంవత్సరాలు గతించుతున్న కొద్దీ ఇక తిరుగుబాటు స్వభావం బయటకు వస్తుంది, మోషేని చంపేద్దాం అనుకున్నారట. ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో, వాడు వీడు అనిపిస్తున్నారు, చనుగుతున్నారు, గొనుగుతున్నారు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది వాళ్ళు ఇద్దరే ఇద్దరు వాగ్దాన భూమికి చేరుకున్నారు, యెహోషువా కాలేబ్. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు, ఫెయిల్ అయ్యారు, తర్ఫీదులో ఫెయిల్ అయ్యారు, నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఆయన మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇస్రాయేల్ అందరి విడుదల కోసం మాట్లాడతాడు, రెండవ వచనం, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి. అద్భుతం, సముద్రంలో బాప్తీసం పొందేశారు వాళ్ళు, మేఘంలో బాప్తీసం పొందేశారు వాళ్ళు, అద్భుతం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, అందరూ పండించుకోలే, ఆకాశం నుంచి కురిసింది తిన్నారు, ఉదయం కురిసింది, సాయంత్రం కురిసింది, ఏరుకొని తిన్నారు మన్నా. వాళ్ళు మన్ను తినలా, మన్నా తిన్నారు, నేలలో పండించుకొని తినలా, ఆకాశం నుంచి కురిస్తే తిన్నారు, మన్నా తిన్నారు, ఆత్మ సంబంధం ఒకే ఆహారం తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేశారు. బండను కొడితే బండలోంచి ఫిల్టర్ వాటర్ వచ్చింది, ఒకే బండ, అందులోంచి వచ్చిన వాటర్ అందరూ తాగారు. అద్భుతమైన ప్రారంభం. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. అసలైన పని ఏంటంటే దేవునికి నచ్చాలి, దేవునికి ఇష్టలుగా మారాలి. యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని నా ప్రియ కుమారుడు అని తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లుగా హానోకును పట్టుకొని నాతో నడిచాడు, నాకు నచ్చాడు అని దేవుడు చెప్పినట్టుగా మోషేను పట్టుకొని సాత్వికుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పినట్లుగా ఆయన నచ్చాలి. అల్టిమేట్ గా నువ్వు నేను ఆయన ఉచితముగా ఇచ్చిన కృపను బట్టి దత్తపుత్రులం అయిపోయాం, వారసులం అయిపోయాం, మహిమకు హక్కుదారులం అయిపోయాం, పరలోకానికి పౌరులం అయిపోయాం. అవన్నీ బాగున్నాయి, భవిష్యత్తులో పొందుకుంటాం. కానీ ఇప్పుడు తర్ఫీదు పొందుకోవాలి. ఆ తర్ఫీదులో నీకు నచ్చినట్టుగా దేవుడు మారడు, మనమే దేవుడికి నచ్చినట్లుగా మారాలి. నీకు నచ్చిందన్నీ దేవుడు చేయుడు, నువ్వే దేవుడు చెప్పినవి దేవుడికి నచ్చినవి చేయాలి. వారిలో అనెక్కువ మంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి. పోనీలే అనుకున్నాడా? పోనీలే అనుకోలా, పాతేశాడు. అరణ్యంలో సంహరించబడ్డారు, పాతేశాడు. వాళ్ళందరినీ అరణ్యంలో పాతేశాడు. అదేంటి ప్రభు అండి అంతే? అయితే మారాలి, లేకపోతే ఆగిపోవాలి. మార్పు లేకుండా, ఆయన స్వరూపం ఏర్పడకుండా, ఆయన అనుకున్న స్థాయిలోకి మనం రాకుండా, ఆయనతో యుగ యుగాలు ఎట్లా మనం ఉండగలం? నేను అనుకుంటాను ఆయన మనకు బోరు కొడతాడు, మనం ఆయనకి చికా కనిపిస్తాం, ఆ తనలో ఆయన పెట్టుకోడు అనుకుంటాను నేను. మారాల్సింది ఇక్కడే, బతికుండగానే, ఆయన పిలిచేలోపే, నేడు అనబడు సమయం ఉండగానే, పగలుండగానే, రాత్రి రాకముందే, రేపు మాపు వాయిదాలు వేయకుండా, రేపేం జరుగుతుందో తెలియదు, ఇప్పుడే 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 దిద్దుబాటు, ఇప్పుడే సిద్దుబాటు, ఇప్పుడే ఆయనకేం కావాలో అలాగే. ఏమైనా ఆయన నచ్చినవి ఉంటే ఒప్పుకొని, ప్రభువా నేను తీసుకోవడం కష్టం, నువ్వే తీసే, నువ్వే ఆపరేషన్ చేసే అని ఆయన అంతగా మనం అడగాలి. సంఘాన్ని అందుకే ఇచ్చాడు ఆపరేషన్ చేయడానికే, వాక్యాన్ని అందుకే ఇచ్చాడు కత్తి ఆపరేషన్ చేయడానికే, ఆత్మదేవుని అందుకే ఇచ్చాడు. అన్ని దేవుడు ఎందుకు సిద్ధంగా మనకి ఇచ్చాడు అంటే పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరచడం కొరకు. వాళ్ళు ఇష్టలుగా లేరట, వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. అరణ్యంలో వారు సంహరించబడ్డారు, అరణ్యంలో వారు సంహరించబడ్డారు. చదవండి, చాలా పాఠాలు ఇస్రాయేల్ అరణ్య ప్రయాణం నుంచి చాలా ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. నేను వాటన్నింటిలోకి వెళ్ళబోవట్లా. నేను ప్రాముఖ్యంగా ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, సంఘం రక్షించబడ్డ తొలి దినాల్లో నేనేమనుకున్నానంటే, ఏం చేయాలి, ఏం చేయడానికి ఏం లేదు, నేను పరలోకానికి వెళ్ళాలి, మరో జీవితం ఉందన్నారు. ఇప్పటిదాకా 60 సంవత్సరాలు అనుకున్నాను, 60 సంవత్సరాలు ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకొక 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాల్లో ఏం చేయాలి, ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో, నమ్మేసుకున్నాను, బాప్తిస్మ తీసుకో, తీసేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు? చేయడానికి ఏం లేదు. ఆదివారం గుడికి వస్తే సరిపోద్ది. ఆదివారం గుడికి వచ్చి ఏం చేయాలి? గుడికి వచ్చి నువ్వు చేయడానికి ఏం లేదు, అంతా నేనే చేస్తాను. నువ్వేం చేయాలి? వచ్చి కూర్చోవాలంతే. వచ్చి కూర్చొని ఏం చేయాలి? టైం అయిపోగా నేర్పోవాలంతే. ఇంతే సరిపోద్దా? ఇంతే? బైబిల్ అలా చెప్పలా. 10 సంవత్సరాలు వృధా, 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఏం చెయ్యాలి రా బాబు అంటే చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు స్వారూపి నీలో ఏర్పడాలి. ఎవరు చెప్పలా? ఎవరు చెప్పలా? యేసుక్రీస్తు ప్రభు స్వారూపి నీలో ఏర్పడాలి అంటే నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎవరు చెప్పలా? అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అందరితో నాకేం పని? అవును, పరలోకంలో మనుషులే ఉంటారు, రోబోలు ఉండవు, మర యంత్రాలు ఉండవు. నువ్వు ఈరోజు వాడుకుంటున్న వాషింగ్ మిషన్, ఇవన్నీ మంత్ర యంత్రాలు ఉంటే చాలు, మనుషులతో నాకేం పని అనుకునే అదేమి మర మనుషులుండే స్థలం కాదు. మనుషులే ఉంటారు, మనిషికే విలువ పరలోకంలో. మాకు ఇక్కడైతే డబ్బులకే విలువ, మనుషులకు విలువ ఎక్కడుంది? లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ బ్రదర్. సహోదరుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. చచ్చినా నిన్ను ప్రేమించుకోకూడదు, అది స్వార్థం, అది స్వయం. దాన్ని చంపాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అలాగే ప్రేమించాలి. నేనేం చేయాలి? రక్షణ పొందిన తర్వాత పరలోక రాజ్యం ఏమైతే డిమాండ్ చేస్తుందో, పరలోక రాజ్యం డిమాండ్ చేస్తున్నవన్నీ భూమి మీద ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటది, కష్టంగా ఉన్నా నేర్చుకోవాల్సిందే. షార్ట్ కట్స్ ఏం లేవు. ఆది సంఘం ఏం చేసింది? అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నా ఏం చేయాలి, ఏం చేయడానికి ఏమి లే, అకాలి కూర్చోండి, అలా చెప్పలేదు వారు. వాళ్ళు ఏం చేశారట, అపొస్తుల కార్యాల గ్రంథం 2:42 3,000 మంది బాప్తీసం పొందితే, 46 వెంటనే ట్రైనింగ్ లోకి వెళ్ళిపోయారు. ఏంటి బాబు ట్రైనింగ్ అంటే, 40-41 సంఘం ఏర్పడింది, 42 వారు ఏం పని చేస్తున్నారు, వీరు అపోస్తుల బోధ యందు, బోధ దేవుడికి ఏం కావాలి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడు, ఏం చెప్తున్నాడు, బోధ ఆయన చెప్పాలి, మనం చెప్పడం కదా ఆయనకి, ఆయన చెప్పాలి మనం వినాలి. వీరు అపోస్తుల బోధ, టీచింగ్ ఉంది, సహవాసం ఫెలోషిప్ ఉంది. ఏ ఫెలోషిప్, లోకంలో ఉన్న స్నేహాలు కాదు, సంఘ స్నేహం, పరిశుద్ధుల సహవాసం, రొట్టె విరుచుడి ఎందు, ప్రార్థన చేయటి ఎందు, ఎడతెగక అంటే 46 వారు ప్రతి దినం, మరియు వారి యొక్క మనుషులే ప్రతి దినం, ఆదివారం మాత్రమే కాదు, అది 1.5 గంటల సమయం కాదు, 2 గంటల సమయం కాదు, ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకున్నారు. స్పిరిచువల్ డిసిప్లిన్ అలా అలవాటైంది, తప్పక కూడుకోవడం, గ్యాదరింగ్ యూనిటీ, మనసులు కలుసుకోవడం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అలవాటు చేశారు. దేవుని స్తుతించడం, మనుషులను సంపాదించుకోవడం, అదే మనం చూస్తున్నాం. రమణంత పిల్లరా, ఈ తూర్పు గోదావరి మెడికల్ సహవాసానికి, SFJ అన్ని సహవాసాలకి రక్షణ పొందాము, ఏం చేయాలి, యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి రావాలి, దేవుని కుమారులు దేవుని లాగే ఉండాలి. పరలోకానికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు పరలోకానికి ఏ నియమాలైతే ఉంటాయో ఆ నియమాలు భూమి మీద పాటించాలి. లోకంలో ఎలా బ్రతికితే కష్టం, అలాగైతే పరలోకానికి కష్టం. లోకానికి నచ్చాలి, పరలోకానికి నచ్చాలి కుదరదు, అది శాశ్వతం, ఇది టెంపరీ. టెంపరీగా ఉన్న దాంట్లో నష్టపోదాం, పర్మనెంట్ జీవితం నష్టపోతే ఎట్లా? ఈ సహవాసాలు దేనికోసం కట్టుబడుతున్నాయంటే, చస్తే పరలోకంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో నరకానికి పోకూడదు, విడువబడకూడదు. మరేం చేద్దాం, ఆది సంఘం లాగే రోజు బోధ విందాం, రోజు ప్రార్థన సహవాస సమయం కలిగి ఉన్నాం, సహవాసం చేద్దాం, మనిషిని ప్రేమిద్దాం, లోకాన్ని ప్రేమిద్దాం, ప్రభును ప్రేమిద్దాం, మనల్ని మనము ప్రేమించుకోవడం తగ్గించుకుందాం. మనిషి ఇక్కడ ఉన్న మనసు మాత్రం పరలోకం మీద ఉండాలి, మనిషి భూమి మీద ఉన్న మనసు మాత్రం పరలోకం మీద ఉండాలి. ఆత్మ సంబంధులుగా మారుదాం, రాజ్య సంబంధులుగా మారుదాం, దైవాత్మ మనకు సహాయం చేస్తాడు. అందులో భాగమే అనుదిన ప్రార్థనలు. పోలీసులు మారుతున్నారు, మెడికల్ వాళ్ళు మారుతున్నారు, డాక్టర్లు మారుతున్నారు, మారుతున్నారంటే బాగానే ఉన్నాగా, బానే ఉన్నాం, సగం లోకం సగం దేవుడు, సగం లోకం సగం దేవుడు, 50-50 కుదరదు, నులివెచ్చిన స్థితి కుదరదు, ఉమ్మేస్తాను అన్నాడు, ఆపరాని డ్రామాలు అన్నాడు, రే వేషధారి అన్నాడు, సోంగేరి అన్నాడు, సోమరబోత అన్నాడు, నిద్రపోత అన్నాడు, పనికి మానలోడు అన్నాడు, వెలుపల చీకటిలోకి తోసేస్తానన్నాడు, కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తానన్నాడు, మెడక తిరగదాయి కట్టి సముద్రంలో పడేస్తే బెటర్ నేను అన్నాడు. భయంకరంగా మాట్లాడాడు ఆయన. పరలోక రాజ్య సంబంధులకు సిద్ధపడకపోతే కుదరదు, దాని కొరకే ఈ ప్రయత్నం. అందులో మొదటి మెట్టు సహవాసం కట్టబడింది. వాక్యాన్ని బాగా చదువుదాం, వాక్యంలో ఉన్న వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మనం మారదాం, దేవుని మార్చడానికి ట్రై చేయొద్దు, దేవుని చిత్తాన్ని చేద్దాం, మన చిత్తం దేవుడు చేయమని చెప్పి అడగొద్దు. దేవుడి వాక్యాన్ని మన అందరి ఆత్మీయ జీవితాన్ని, ప్రాముఖ్యంగా తూర్పు గోదావరి మెడికల్ సహవాసం బలపడడానికి ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.
ఆమేన్. థాంక్యూ అన్న. మరి శ్రేష్టమైన